భద్రం కర్ణేభిశృణుయామ దేవాః భద్రం పశ్యేమాక్షభిర్యజత్రాః స్థిరైరంగైస్తుష్టువాగుంసస్తనూభిః వ్యశేమ దేవహితం యదాయుః స్వస్తి న ఇంద్రో వృద్ధశ్రవాః స్వస్తి నః పూషా విశ్వవేదాః స్వస్తి నస్తార్క్ష్యో అరిష్టనేమిః స్వస్తి నో బృహస్పతిర్దధాతు ఓం శాంతి శాంతి శాంతిః
ఐదవ మంత్రం తిరిగి చెప్పండి.
యత్ర సుప్తో న కంచన కామం కామయతే న కంచన స్వప్నం పశ్యతి తత్ సుషుప్తం సుషుప్తస్థానః ఏకీభూతః ప్రజ్ఞానఘన ఏవ ఆనందమయః హ్యానందభుక్ చేతోముఖః ప్రాజ్ఞస్తృతీయః పాదః.
ఆత్మ స్వరూపాన్ని గురించి ఈ మంత్రాలలో మనం తెలుసుకుంటున్నాం. ఓమితి బ్రహ్మ అని సర్వం ఓంకారం అని మొదటి మంత్రంలో చెప్పబడింది. సర్వం ఓంకారం ఏవా అని తర్వాత రెండవ మంత్రంలో సర్వం ఏతద్ బ్రహ్మ అన్నారు. సర్వం ఓంకారమే, ఈ సర్వం బ్రహ్మము అన్నారు. సర్వం అంటే అంతా అని అర్థం. బ్రహ్మ, ఈ బ్రహ్మ ఎవరు అంటే అయమాత్మ బ్రహ్మ. ఈ బ్రహ్మ ఎవరో కాదు, ఈ ఆత్మే అని అర్థం. ఆత్మ ఎవరు? నేనే. ఈ శరీరం మనస్సు కాకుండా వీటికి సాక్షిగా ఉన్నటువంటి ఆత్మస్వరూపమే బ్రహ్మ. ఈ బ్రహ్మమే సర్వం అన్నారు. సర్వం బ్రహ్మ, బ్రహ్మ ఆత్మస్వరూపం అన్నారు. సహా అయమాత్మ చతుష్పాత్ అన్నారు రెండవ మంత్రంలో. సహా అయమాత్మ, ఈ ఆత్మ, ఏ ఆత్మ అయితే బ్రహ్మమని చెప్పబడిందో, ఏ బ్రహ్మమైతే సర్వం అంతటా ఉన్నాడు, అన్నీ తానై ఉన్నాడని చెప్పబడిందో, ఆ బ్రహ్మము చతుష్పాత్ అన్నాం. నాలుగు పాదాలు కలిగి ఉన్నాడు, నాలుగు భాగాలు అని అర్థం. ఏమిటా పాదాలు అని మూడవ మంత్రం నుంచి చెప్పబడుతోంది. మూడవ మంత్రంలో ఏం చెప్పబడింది? మొదటి పాదం గురించి చెప్పబడింది. మొదటి పాదం ఏమిటి అంటే జాగరిత స్థాన బహిష్ప్రజ్ఞ సప్తాంగ ఏకోనవింశతి ముఖ ಸ್ಥೂಲಭಕ್ಕೆ ವೈಶ್ವಾನರ ಪ್ರಥಮ ಪಾದ. ಈ ಆತ್ಮಕ್ಕೆ ಮೊದಟಿ ಪೇರು ವೈಶ್ವಾನರ ಅನ್ನ ಪೇರು. ಈ ಆತ್ಮಕ್ಕೆ ಒಕ ಪೇರು ಮೊದಟಿ ಪಾದಲ್ಲೋ ಉನ್ನ ಪೇರೇಮಿಟಂಟೇ ವೈಶ್ವಾನರ. ಈ ಆತ್ಮಕ್ಕೆ ವೈಶ್ವಾನರ ಅನ್ನ ಪೇರು ಎಂದುಕು ವಚ್ಚಿಂದಿ ಅಂತೇ ಚೆಪ್ತುನಾರ್ ಈ ಮಂತ್ರಂಲೋ. ಮೊದಟಿ ಮಂತ್ರಂಲೋ ಆತ್ಮ ಜಾಗ್ರತ್ ಸ್ವರೂಪುಡಿಗಾ ಉನ್ನಪ್ಪುಡು ಅಂತೇ ಜಾಗ್ರದವಸ್ಥ ಎಂದು, ಜಾಗ್ರದವಸ್ಥ ಅಂತೇ ಮೆಲಕುವತೋ ಉನ್ನಪ್ಪುಡು, ಮೆಲಕುವತೋ ಉನ್ನಪ್ಪುಡು ಜಾಗ್ರದವಸ್ಥ ಎಂದು ಜಾಗರಿತ ಸ್ಥಾನ. ಸ್ಥಾನಮಂಟೇ ಅವಸ್ಥ, ಅವಸ್ಥ ಅಂತೇ ಸ್ಥಿತಿ, ಜಾಗ್ರತ್ ಸ್ಥಿತಿ ಏನರ್ಥಂ ಜಾಗರಿತ ಸ್ಥಾನ. ఇప్పుడు మనందరం ఏ స్థానంలో ఉన్నాము? జాగ్రత్త స్థానంలో ఉన్నాం, మెలకువతో ఉన్నామని అర్థం. తెలుగులో చెప్పాలంటే జాగ్రత్త అవస్థకి తెలుగులో ఏమిటి పేరు? మెలకువతో ఉండడం, మేలుకొని ఉండడం, జాగరిత స్థాన. ఈ యొక్క మెలకువతో ఉన్న ఈ ఆత్మస్వరూపం మొదటి పాదానికి ప్రథమం అంటే మొదటి పాదం. ఈ మొదటి పాదంలో ఉన్నటువంటి ఆత్మ జాగ్రత్త స్థానంలో ఉన్న ఆత్మ బహిష్ప్రజ్ఞ అన్నారు. బాహ్య విషయాలను తెలుసుకుంటున్నాడు అని అర్థం. బహిష్ అంటే బాహ్యం అని అర్థం. బయట విషయాలని తెలుసుకునే స్థితి ఏదైతే ఉందో అదే జాగ్రత్త అవస్థ. మెలకువతో ఉన్న అవస్థ స్థితి బాహ్య విషయాలను తెలుసుకునేటటువంటి స్థితి. ఇప్పుడు మనం తెలుసుకుంటున్నాం కదా, రూపాలను చూస్తున్నాం, శబ్దాలను తెలుసుకుంటున్నాం, కనుక బహిష్ప్రజ్ఞ. ఈ మాండోక్యోపనిషత్తు మంత్రాలు వింటున్నాం కనుక బాహ్య శబ్దాన్ని గ్రహిస్తున్నాం గనక, జ్ఞానాన్ని పొందుతున్నాం గనక, ఇప్పుడు ఏం పేరు ఈ ఆత్మకి? బహిష్ప్రజ్ఞ అని పేరు. అంతేకాదు సప్త అంగ, ఏడు అంగాలు ఉన్నాయి అన్నారు. ఏడు అంగాలున్నాయి. ఏకోన వింశతి ముఖ, ఏకోన వింశతి అంటే 19 ముఖద్వారాలు ఉన్నాయి. ఏమిటి ఆ సప్త అంగములు అంటే శంకరాచార్యుల వారు భాష్యంలో చెప్తారు. ఆయనకు వైశ్వానరుడికి తల ఉన్నది అన్నాం. తల తర్వాత కళ్ళు, అన్నీ అన్ని భాగాలు. ఏమిటి ఒక్కొక్కటి అంటే, భూఃపాదం యస్య నాభిర్వ్యదసుర నిలశ్చంద్ర సూర్యోచ నేత్రి అంటాం కదా, అదే సప్తాంగ చెప్తున్నాం. ద్యులోకము శిరస్సు అన్నాం. ద్యులోకం శిరస్సు తల, అది మొదటిది. సప్త అంగాలు, సప్త అంటే ఏడు, ఏడు అంగాల్లో మొదటిది శిరస్సు. రెండు సూర్యుడు నేత్రం, కళ్ళు సూర్యుడు, సూర్యచంద్రులని పెట్టుకోవచ్చు. ప్రాణం ఏమిటి ఆ వైశ్వానరుడికి ఆత్మకి అంటే వాయు, గాలి మూడోది. నాలుగు శరీర మధ్యభాగం ఏమిటి అంటే ఈ వైశ్వానరుడికి ప్రథమ పాదంలో మధ్యభాగం ఆకాశం. ఆకాశం మధ్యభాగం, అది నాలుగు. ఐదు ఈ జలం మూత్రస్థానం, బ్లాడర్ అంటారు, యూరినరీ బ్లాడర్ అంటారు ఇంగ్లీష్లో, మూత్రస్థానం ఈ యొక్క జలం అన్నమాట. ఓషధి అంటే ఉదది, సముద్రం ఈ జలం మూత్రస్థానం. ఆరు పాదములు ఏమిటి అంటే పృథివీ అన్నాం, భూమి పాదములు, పాదములు భూమి అని అర్థం. ఆరేని ఏడు ముఖమేమిటి అంటే ఆహవనీయ అగ్ని అన్నాం, ఆహవనీయ అగ్ని ముఖం. కనుక ఏడు చెప్పబడినాయి. ద్యులోకము శిరస్సు, సూర్యుడు నేత్రం, వాయు ప్రాణం, ఆకాశం దేహ మధ్యభాగం, ఐదు జలం మూత్రస్థానం, ఆరు పృథివీ పాదాలు, ఏడు ఆహవనీయ అగ్ని ముఖం అన్నాం. ఇది సప్తాంగములు అన్నాను. తర్వాత ఏకోనవింశతి ముఖ అన్నాడు. పంతొమ్మిది ద్వారాలు ఉన్నాయి. ఈ యొక్క అంగములకి పంతొమ్మిది ద్వారాలు. అవి ఏమిటి అంటే పంచ జ్ఞానేంద్రియాణి, పంచకర్మేంద్రియాణి, పంచ ప్రాణాదయ, మనస్సు, బుద్ధి, చిత్త, అహంకారం. కేర్ ఆఫ్ తత్వబోధ. పంచ జ్ఞానేంద్రియాలు ఉన్నాయి కదా మనకు, కళ్ళు, ముక్కు, చెవులు, ఇవన్నీ కూడా జ్ఞాన ఇంద్రియాలు. ఏ ఇంద్రియాల ద్వారా అయితే మనం జ్ఞానాన్ని పొందుతామో, ఇన్పుట్స్ అంటారు ఇంగ్లీష్లో, ఇన్పుట్స్, ఈ వీటిని జ్ఞాన ఇంద్రియాలు అన్నాం. అవుట్పుట్ ఏమిటి? వాక్కు, పాణి, పాద, పాయు, ఉపస్థ, ఈ ఐదు కర్మ ఇంద్రియాలు. ఐదు ఐదు పది. తర్వాత ఐదు ప్రాణాలు, అపాన, వ్యాన, ఉదాన, సమాన, ప్రాణ. ప్రాణ, అపాన, వ్యాన, ఉదాన, సమాన, ఐదు ప్రాణాలు ఉన్నాయి మనకు. మనకు తెలిసింది ఒకటే ప్రాణం. ఐదు ప్రాణాలు పనిచేస్తుంటేనే ఈ శరీరం ఇక్కడ కూర్చుంటోంది. కనుక ఐదు ప్రాణాలు, పంచ జ్ఞాన ఇంద్రియాణి, పంచకర్మేంద్రియాణి, పంచ ప్రాణాదయ, మొత్తం పదిహేను. ఇంకా నాలుగు కావాలి. మొత్తం అహంకారం, మనస్సు, బుద్ధి, చిత్త, అహంకారం. మనస్సు పదహారు, చిత్తం పదిహేడు, బుద్ధి పద్దెనిమిది, పంతొమ్మిది అహంకారం. మొత్తం పంతొమ్మిది అయినయ్యా. ఏకోన వింశతి. వింశతి అంటే ఇరవై, ఒకటి తక్కువ ఇరవై. సంస్కృతంలో పంతొమ్మిదిని ఎలా పిలుస్తారంటే ఏకోన వింశతి అంటారు. అంటే ఒకటి తక్కువ ఇరవై అండి. ఒకటి తక్కువ ఇరవై ఎంత? పంతొమ్మిది. ఏకోన వింశతి ముఖ. స్థూల భుక్ వైశ్వానర. స్థూల భుక్ అంటే ఏమిటి? స్థూలమైన విషయాలని అనుభవించేవాడు అని అర్థం. ఎవరు? నేనే. ఇప్పుడు మనం స్థూల శబ్దాన్ని వింటున్నాం, స్థూలమైనటువంటి గాలిని మనం స్పర్శను అనుభవిస్తున్నాం, స్థూలమైన రూపాలను చూస్తున్నాం. భుక్ అంటే భోక్త అని అర్థం, అనుభవించేవాడు అని అర్థం. స్థూల భుక్ అన్నారు. మనకి ఇవన్నీ టైటిల్స్ అండి. ఇక్కడ కూర్చొని ఎవరైతే వింటున్నాడో వాడికి ఈ పదవులన్నీ టైటిల్స్, పేర్లు, నామాలు. స్థూల భుక్ అన్నారు. నా పేరేమిటి? వైశ్వానర. వైశ్వానరుడు అని పేరు. వ్యష్టిగా అయితే విశ్వ అని పేరు, సమష్టిగా అయితే వైశ్వానర అని పేరు. విరాట్ అంటాం. వ్యష్టి అంటే ఏమిటి? ఒకే ఒక మనిషికి సంబంధించిందైతే వ్యష్టి, మైక్రోకాసం విశ్వ అన్నాం. అంతా కలిపితే, ఒకే చోట కలిపితే మొత్తం అందరూ, అన్ని శరీరాలు అన్నీ ఒక చోట కనుక చేరిస్తే వైశ్వానర అని పేరు. సమష్టి అన్నారు. మ్యాక్రోకాసం సమష్టి దృష్ట్యా వైశ్వానర విరాట్, వ్యష్టి దృష్ట్యా విశ్వ. మొదటి పాదం. ఇప్పుడు జాగ్రత్త అవస్థలో ఉన్నాం మనం. స్థూల భుక్, తర్వాత సప్తాంగ, ఏకోనవింశతి ముఖ, ప్రథమ పాద అన్నారు. మనకు మూడు అవస్థలు ఉన్నాయండి. జాగ్రత్త అవస్థ, స్వప్నావస్థ, సుషుప్తి అవస్థ. ఇప్పుడు మొదటి పాదం జాగ్రత్త అవస్థ గురించి మాట్లాడాం. ఈ జాగ్రత్త అవస్థలో అన్నీ బయట విషయాలను తెలుసుకుంటాం. కనుక మనకేం పేరు ఇప్పుడు? విశ్వ అని పేరు. నా ఒక్కరికి అయితే విశ్వ అని పేరు, మనందరికీ కలిపి వైశ్వానర అని పేరు. అదే విశ్వరూప సందర్శన యోగంలో విరాట్ స్వరూపం అంటాం. పురుష సూక్తం అంతా కూడా చెప్పేదేమిటి? విరాట్ స్వరూపాన్ని గురించేగా చెప్తుంది. విరాడ్ అజాయత అన్నారు. తర్వాత మంత్రం ఏం చెప్పబోతున్నది? మూడవ మంత్రంలో జాగ్రత్త స్థానం చెప్పిన తర్వాత నాలుగవ మంత్రంలో స్వప్న స్థానాన్ని గురించి చదివాం. అంటే చాలా మధ్యలో గ్యాప్ వచ్చింది కదా, అందుకని కొంచెం రివిజన్ అన్నమాట. గుర్తొస్తున్నదా, ఇప్పుడుగా ఎక్కడో విన్నట్లుగా ఉన్నదండి అని. స్వప్నస్థాన అంతఃప్రజ్ఞ, మనం కలకనేటప్పుడు స్వప్నస్థానం అంటాం, స్వప్న పురుషుడు అంటాం. ప్రతిరోజు మనం కలకంటాం కదా, కలొస్తుంది కదా, స్వప్న స్థానంలో ఉన్నాం కదా, అది స్వప్నావస్థ, డ్రీమ్ స్టేట్ అంటారు. స్వప్నావస్థ స్వప్నస్థాన ఏం తెలుసుకుంటున్నాం మనం, జాగ్రత్త అవస్థలో బహిష్ప్రజ్ఞ, స్వప్నస్థానంలో అంతఃప్రజ్ఞ. మనస్సులో ఉన్న వాసనలని అవి బయటికి వచ్చి మనస్సులోనే అవి అనుభవిస్తూ ఉంటుంది కలలో. అంతఃప్రజ్ఞ కలలో అనేక వస్తువులు చూస్తాం, అనేక విషయాలను తెలుసుకుంటూ ఉంటాం. అవన్నీ ఏనుగు చూస్తాం, ఆవును చూస్తాం కలలో, ఇల్లు చూస్తాం, కారు చూస్తాం, అవన్నీ బయట చూస్తున్నామా లోపల చూస్తున్నామా, లోపలే. కనుక అంతఃప్రజ్ఞ ఎంత తేలిక ఉంది చూసారా, మాండూక్య ఉపనిషత్తు అంతఃప్రజ్ఞ. అదేవిధంగా సప్తాంగ ఏకోనవింశతి ముఖ, మరి అదే అక్కడ స్థూలం ఇక్కడ సూక్ష్మం, అంతే తేడా. సప్తాంగ ఇందాక చెప్పినటువంటివన్నీ సప్తాంగాలు ఏవైతే చెప్పానో, ఏడు అంగాలు. జాగ్రత్త స్థానంలో స్థూలం, ఇక్కడ స్వప్న స్థానంలో సూక్ష్మం, అంతే తేడా. ఏకోనవింశతి ముఖ కూడా 19 ముఖద్వారాలు కూడా అక్కడ స్థూలం, అక్కడంటే ఇప్పుడు జాగ్రత్త అవస్థలో స్థూలం, కలలో సూక్ష్మం. అక్కడ వేరే శరీరం, వేరే ఇంద్రియాలు, వేరే ప్రాణం, అన్నీ వేరే వేరేగా ఉంటాయి. కనుక అక్కడ కూడా ఇవే అంగాలు కానీ సూక్ష్మం, అది తేడా. ప్రవివిక్త భుక్ అన్నారు, అనేక రకాలైనటువంటివి తెలుసుకుంటున్నాడు అక్కడ కూడా. ప్రవివిక్త భుక్ అన్నారు అంటే అనేక విషయాలని, అనేక జంతువుల్ని, పక్షుల్ని, జీవరాశుల్ని, మనుషుల్ని, వస్తువులని అక్కడ అనుభవిస్తున్నాడు. ప్రవివిక్త భుక్ అన్నారు, విడివిడిగా అనేక రకాలుగా అనుభవిస్తున్నాం మనం కలలో. ఎన్ని చూస్తున్నాం, జాగ్రత్తలో ఎన్ని చూస్తున్నామో అన్నీ అక్కడ చూస్తున్నాం కలలో. కళ అంటే మనం చూసాం కదా తత్వబోధలో, జాగ్రత్త అవస్థాయాం యదృష్టం యచ్చృతం తజ్జనిత వాసనయ నిద్రా సమయే యత్ ప్రపంచం ప్రతీయతే తత్ స్వప్నావస్థ. ఏదైతే జాగ్రత్త అవస్థలో చూస్తామో వింటామో అవన్నీ కూడా మరలా నిద్రలోకి మనం జారినప్పుడు అప్పుడు అవన్నీ పైకి వస్తాయి, అప్పుడు మనం అనుభవించేది కల స్వప్నావస్థ. తైజస అని పేరు. ఇప్పుడు జాగ్రత్తలో ఉన్నప్పుడు మనకు విశ్వ అని పేరు, ఆర్ వైశ్వానర అని పేరు. నిద్రలో కల వచ్చినప్పుడు మనకు తైజస అన్నారు, రెండో పేరు. ఈ ఆత్మకే విశ్వ అని పేరు, విశ్వ లేక వైశ్వానర అని పేరు, లేక విరాట్ అని పేరు మొదటి పాదానికి. ఇప్పుడు రెండవ పాదానికి ఏమని పేరు, ఈ ఆత్మకే తైజస అని పేరు. ద్వితీయ పాద వ్యష్టిగా ఉన్నప్పుడు తైజస, అదే సమష్టిగా ఉన్నప్పుడు హిరణ్య గర్భ అని పేరు. సమష్టిగా చూస్తే హిరణ్య గర్భ అని పేరు, సూత్రాత్మ అంటాం. ఇంతవరకు చూసాం 5వ మంత్రంలో సుషుప్తి గురించి మొదలుపెట్టాం. ఎత్ర సుప్తహాన కంచన కామం కామయతే. ఇప్పుడు మంచి నిద్రలోకి వెళతాం, నిద్రలోకి వెళ్ళకండి, మెళకుతోనే ఉండే నిద్ర గురించి తెలుసుకుంటున్నాం. ఎత్ర ఏ సమయమునందు అని అర్థం, ఎస్మిన్ కాలే అని అర్థం. ఎత్ర ఎప్పుడైతే ఎక్కడైతే సుప్త నిద్రించేవాడు, సుప్త అంటే ఇంగ్లీష్లో స్లీపర్ అని అర్థం, నిద్రపోయేవాడు ఏం చేస్తాడట, ఏమీ చెయ్యడు అన్నాడు. నా కంచెన కామం కామయతే, ఏమీ కోరుకోడు, ఏ ఒక్క కోరిక ఉండదు, హాయిగా ఉంటాడు నిద్రపోతూ. ఇల్లు కావాలి, కారు కావాలి, అది కావాలి, ఇది కావాలి, కంచెన కామం కోరిక కామయతే అంటే కోరుకోడు, నా కంచన ఏ కోరిక లేదు. మరి నా కంచన స్వప్నం పశ్యతి, అక్కడ కల కూడా చూడడం లేదు, కల కూడా లేదు అక్కడ. నా స్వప్నం పశ్యతి, మంచి నిద్రలో ఉన్నాం కదా, కల కూడా లేదు. తర్వాత తత్ సుషుప్తం అన్నాడు, అదేనండి నిద్ర అంటే అన్నాడు. తత్ సుషుప్తం అన్నారు, అదే నిద్ర అంటే అన్నారు. ఏదిట నిద్ర? ఏ నిద్రలో ఏ స్థితిలో అయితే మనం ఏమి కోరుకోకుండా ఉంటామో, ఎప్పుడైతే కల కూడా చూడకుండా ఉంటామో అది నిద్ర అన్నారు. నిద్రకి డెఫినేషన్ ఏం చెప్తారు? నిద్ర అంటే చెప్పండి మీరు, వాట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ స్లీప్ అన్నారు. స్లీప్ అంటే ఏముందండి? స్లీప్ అంటాం మనం. ఇలా చెప్పాలి డెఫినేషన్, ఏం చెప్పాలి? ఏ కోరికలు లేని స్థితి అని చెప్పాలి. అదేవిధంగా ఏమి కోరుకోని స్థితే కాకుండా నిద్రలో అక్కడ స్వప్నం కూడా ఉండని స్థితి, అదే నిద్ర అంటే అన్నారు. లక్షణం చెప్పారు, నిద్ర లక్షణం. అయిన తర్వాత సుషుప్త స్థాన ఏకీభూత అన్నాడు. ఈ సుషుప్తి యందు నిద్ర యందు ఏకీభూత, ఈ పంచజ్ఞానేంద్రియాలు పంచకర్మేంద్రియాలు పంచప్రాణాలు మనసు బుద్ధి చిత్తం అహంకారం అన్నీ ఒకచోట కూర్చున్నాయిట, పనిచేయకుండా రెస్ట్ తీసుకుంటున్నాయి. ఏకీభూత మంచి నిద్రలో కళ్ళు చూడవు, చెవులు వినవు, ముక్కు వాసన చూడదు, శరీరానికి స్పర్శ కూడా తెలియదు, కాళ్ళు నడవవు, చేతులు పని రాయవు, పని చెయ్యవు, మలము విసర్జన ఇవన్నీ కూడా పనులు ఆగిపోయి ఉన్నాయి. ఏకీభూత అందరూ ఒకేసారి సైలెంట్ అయిపోతారు నిద్రలో. అహంకారం బుద్ధి చిత్తం ఇవన్నీ కూడా ఏం పనిచేయవు అక్కడ. ఏకీభూత తర్వాత ప్రజ్ఞాన ఘన ఏవ, ప్రజ్ఞాన ఘన, ప్రజ్ఞాన ఘన అంటే ఏంటి? ఘనం అంటే ఏమిటి? అన్నీ కూడా ఒకే చోట ఉండడం అన్నమాట ఘనం అంటారు దాన్ని. నీరు అక్కడక్కడ పోయే నీరు ఒకసారి ఐస్ అయిపోయింది అనుకోండి, ఘనీభవించడం అంటారు చూసారా, సాలిడ్ ఘనీభవాన్ని పొందడం, ఘనీభవించడం. ఎలాగైతే నీరు ఐస్ లాగైపోయి గడ్డగట్టిందంటారు చూసారా, ఆ గడ్డగట్టడం అనే దాన్ని ఇక్కడ ఘనం అని పేరు. ఇక్కడ గట్టిగా అయిపోయినట్లుగా ఎట్లా ఉంటుందో విడివిడిగా తెలియకుండా ఉండడమే ఘనం అని అర్థం. అంటే ఏమిటి? ఇక్కడ ఇంద్రియాలు మనసు బుద్ధి చిత్త అహంకారం విడివిడిగా లేకుండా ఘనంగా ఉన్నాయి. ప్రజ్ఞాన ఘన అన్నారు. ప్రజ్ఞాన ఘన అంటే చైతన్యం మాత్రమే ఉంటుంది అని అర్థం. మరేమీ పనిచేయకుండా చైతన్యం మాత్రమే, అంటే ఏ విషయాలు తెలియకుండా తాను మాత్రమే ఉంటాడు. మనం ఉన్నావా లేవా నిద్రలో? ఎలా ఉన్నామంటే ఏమీ తెలుసుకోకుండా ఉన్నాం. ప్రజ్ఞాన ఘన ఏవ, నిద్రలో ఏ విషయాలు తెలుసుకోకుండా ఉన్నాము అని అర్థం. ఏ బాహ్య విషయాలు తెలియదు మనకు, అటువంటి స్థితిలో ఉండడమే ప్రజ్ఞానం ఘనం అని పేరు. అంటే ఏ జ్ఞానము లేదు, శబ్ద జ్ఞానము లేదు, స్పర్శ జ్ఞానము లేదు, రూప జ్ఞానము లేదు, వాసన లేదు, ఏమీ లేకుండా ఉన్నాం ఆ స్థితిలో. అందుకే నిద్ర లేచిన తర్వాత ఏం చెప్తాం? హాయిగా నిద్రపోయినా నిన్న, నిద్రలో నాకేమీ తెలీదు, అహం సుఖం అస్వాప్సం నా కించిత్ అవేదేశం. మరి ఎవరు అక్కడ తెలుసుకుంటున్నాడు అంటే అక్కడ కారణ శరీరం అని పేరు. నిద్రలో కారణ శరీరం, స్వప్నంలో సూక్ష్మ శరీరం, మెలకువతో ఉన్నప్పుడు స్థూల శరీరం. కానీ నిద్రలో ఎవరు మెలకువతో ఉన్నారు అంటే కారణ శరీరం అన్నారు. నిద్రపోయేవాడికి కారణ శరీరం అని పేరు. మనందరం నిద్రలో ఉన్నప్పుడు మన శరీరానికి ఏమని పేరు? కారణ శరీరం, బీజ శరీరం అన్నారు. ఈ ఇంద్రియాల పని ఈ వాసనలు రుచి శబ్ద అవన్నీ కూడా బీజ రూపంలో ఉంటాయి, పొటెన్షియల్ ఫామ్ అంటారు. అవన్నీ బీజ రూపంలో ఉంటాయి, ఉదయం లేవగానే మళ్ళీ బయటకు వస్తాయి. అన్నీ నిద్రపోయేటప్పుడు అన్నీ బీజ రూపంలో ఉంటాయి, ఘన రూపంలో ఉంటాయి. నిద్ర లేవగానే రూపజ్ఞానం, స్పర్శ జ్ఞానం, శబ్దజ్ఞానం, రుచి జ్ఞానం, గంధజ్ఞానం, అన్ని జ్ఞానాలు వస్తాయి. కాళ్ళు చేతులు ఊరికినే ఉండవు కదా, ఏదో ఒకటి చేయాలనిపిస్తుంది. కానీ నిద్రలో ఆ కారణ శరీరంలో అవన్నీ తెలుసుకుంటూ ఉంటుంది. కారణ శరీరం ఏమని, నేను హాయిగా నిద్రపోతున్నాను, నాకేమీ తెలియడం లేదు ఇప్పుడని కారణ శరీరం తెలుసుకుంటుందట. కారణ శరీరం తెలుసుకుంటుంది, కానీ రిజిస్టర్ చేసుకునేది కారణ శరీరం. చెప్పడానికి నోరు పనిచేయడంలా, చూడటానికి కళ్ళు పనిచేయడం లేదు. హాయిగా నిద్రపోయినాను అని చెప్పడానికి నోరు లేదు కనుక నోరు చెప్పదు, రిజిస్టర్ చేసుకుంటుంది. ఎవరు? కారణ శరీరం. దానికి ఎందుకండి కారణ శరీరం అని పేరు అంటే, స్థూల శరీరానికి సూక్ష్మ శరీరానికి రెండు కార్యాలవి. ఇవి పుట్టడానికి కారణం కనుక అది కారణ శరీరం అని పేరు. మెలకువ రాగానే స్థూల శరీర జ్ఞానం వచ్చేస్తుంది, నిద్రలో స్వప్నం రాగానే సూక్ష్మ శరీరం మనస్సు యాక్టివ్గా ఉంటుంది. ఈ రెండిటికి కారణం కనుక అదికి కారణ శరీరం అని పేరు. ఆ కారణ శరీరం ఏం చేస్తుంది, అన్ని రిజిస్టర్ చేసుకుంటుంది, తనలోనే పెట్టుకుంటుంది అన్నీ. మెలకువ రాగానే అంత స్థూల శరీరం, మళ్ళీ స్వప్నం రాగానే సూక్ష్మ శరీరం యాక్టివేట్. ఏమండి మెలకువతో ఉన్నప్పుడు సూక్ష్మ శరీరం పనిచేయడం లేదా అని అడిగితే, సూక్ష్మ శరీరం పనిచేస్తుంది కానీ స్థూల శరీరంతో పాటు పనిచేస్తున్నది కనుక, బాహ్య వస్తువులను చూస్తున్నది కనుక అప్పుడు స్వప్నం రాదు. అప్పుడప్పుడు క్లాసులో కూడా వస్తుంది స్వప్నం, మంచి నిద్ర వస్తుంది క్లాసులో. ఏం చేస్తాం, ఏమీ చేయలేం, వస్తుంది అంతే. ఏమంటే ప్లాన్ వేసుకుంటామా ఏమిటి, ఫలానప్పుడు నాకు నిద్ర రావాలి అని ప్లాన్ వేసుకో, వస్తుంది. ఇంకొక విషయం ఇక్కడ మనం గమనించాలి, మెలకువతో ఉన్న వ్యక్తి జాగ్రత్త అవస్థ నుంచి నిద్రకి వెళ్ళేటప్పుడు, నిద్ర నుంచి స్వప్నానికి వెళ్ళేటప్పుడు, నిద్ర ఉన్నదండి, నిద్రలోకి వెళ్ళడానికి ముందు మెలకువతో ఉన్నవాడు వెంటనే కల కనలేడు, పడుకోగానే కల వస్తున్నదా? వెరీ లాజికల్ పాయింట్. మెలకువతో ఉన్నవాడికి వెంటనే కల రాదు. ఏమొస్తుంది, నిద్ర వస్తుంది. నిద్ర వచ్చిన తర్వాత కల వస్తుంది. కలగనేవాడు నేరుగా జాగ్రత్త అవస్థకి రాలేడు. కలకనేవాడు నేరుగా జాగ్రత్త అవస్థకి రాలేడు. కలకనేవాడు నిద్రలోకి జారి మళ్ళీ మెలకువ రావాలి. సో వేకర్ టు స్లీపర్ టు డ్రీమర్, డ్రీమర్ టు స్లీపర్ టు వేకర్, స్ట్రైట్ రూట్ లేదు. మెలకువలో నుంచి స్వప్నానికి దారి లేదు, మెలకువలో నుంచి మెలకువగా ఉన్నవాడం జాగ్రత్త నుంచి సుషుప్తికి, సుషుప్తి నుంచి స్వప్నానికి. అంటే స్వప్నం నుంచి కల రాగానే టక్కున లేచి కూర్చుంటామా ఏమిటి, ఏమంటే కల వచ్చింది టక్కున లేచానంటాడు. టక్కున నువ్వు లేచినా నీకు కనపడుతుంది అట్లా అనిపిస్తుంది, కానీ నువ్వు టక్కున ఏం లేవలేవు. నిద్రలోకి జారి ఒక సెకండ్ అయినా సరే, ఆ నిద్రలోకి జారి నిద్రలో నుంచి బయటికి రావాలి. ఇవన్నీ మనకు తెలియదు కదా, ఉపనిషత్తు చెప్తోంది, అథర్వణ వేద ఉపనిషత్తు చెప్తోంది. నిద్రపోయే వాళ్ళం మనకేం తెలుస్తుంది, కలగనే వాళ్ళం మనకేం తెలుస్తుంది, మరి ఉపనిషత్తుకి ఎలా తెలుసు అన్నారు. అదే ఉపనిషత్తు గొప్పదనం, మంత్రాలు చెప్పబడినాయి. ఈ విషయం మనం గుర్తుంచుకోవాలి ఇక్కడ. కనుక ఏకీభూత ప్రజ్ఞానఘన ఏవ, తర్వాత ఆనందమయ అన్నారు. నిద్రలో ఆనందాన్ని అనుభవిస్తున్నాం కదా, అహం సుఖం అస్వాప్సం న కించిత్ అవేదిషం. సుఖం అస్వాప్సం, నేను సుఖాన్ని అనుభవించాను. ఉదయాన్నే నిద్ర లేవగానే ముఖం చూసుకుంటాం అద్దంలో, ఫ్రెష్గా ఉందా లేదా అని. బాగా నిద్రపోతే ఫ్రెష్గా ఉంటుంది, బాగా నిద్రపోకపోతే టైర్డ్గా ఉంటుంది. హాయిగా నిద్రపోయినా అని అంటాం. ఏమంటాం, హాయిగా
వాట్ ఈజ్ హాయిగా? హాయిగా నిద్రపోయినాం. ఇలా చెప్తా ఉన్నాం చూడండి, చెప్పడం కూడా చెప్పుకోవడం ఒక ఆనందం. హాయిగా నిద్రపోయినాను అంటే ఏ డిస్టర్బెన్స్ లేదు, అందరు ఊరికి వెళ్ళారు, హాయిగా నిద్రపోయినాను అన్నారు. ఒళ్ళు మరిచి నిద్రపోయినాను, హాయిగా నిద్రపోయినానంటే ఏమిటర్థం? ఆనందాన్ని అనుభవిస్తేనే కదా హాయి అంటాం. ఆనందమయ అన్నారు. ఆనందాన్ని అనుభవిస్తాం కనుక ఆ సమయంలో అది ఆనందమయ. ఎందుకు మయహ అని వచ్చింది? ఆనంద అనొచ్చు కదా, అంటే ఆ ఆనందం అనిత్యం అన్నారు. కొంచెంసేపే కదా, 6 గంటలో 7 గంటలో 8 గంటలో మహా నిద్రపోతే 8 గంటలో ఎక్కడ స్వామిని, 8 గంటలు నిద్రపోయి ఎన్ని సంవత్సరాలైందో. 3 గంటలు నిద్రపడితే పెద్ద గొప్ప, 40 ఏళ్ల తర్వాత 50 ఏళ్ల తర్వాత 4 గంటల నిద్ర, 5 గంటల నిద్ర చాలా కష్టం, కష్టపడి నిద్రపోవాలి. అదే చిన్నప్పుడైతే పసిపిల్లలుగా ఉన్నప్పుడు 18 గంటలు నిద్రపోయేవాళ్ళం, 18 గంటలు నిద్ర అప్పుడు. కనుక ఆనందమయ అన్నప్పుడు అక్కడ అనుభవించే ఆనందం తాత్కాలికం కనుక ఆనందమయ అని పేరు. అనిత్యం అది, కొన్ని గంటలు మాత్రమే ఉంటుంది. అది స్వరూప ఆనందం కాదు, ఎందుకంటే అక్కడ అజ్ఞానం ఉన్నది నిద్రలో. నిద్రలో అజ్ఞానం ఉంది కనుక అది ఆనందమయ. మయ అంటే వికారాన్ని చెందుతుంది. మయట్ వికారార్థే మయట్ అన్నారు. వికారం చెందుతుందంటే మెళకు రాగానే ఆనందం పోతుంది. అందుకే అందరం నిద్రపోవడానికి ఇష్టపడతాం, నిద్రలో నుంచి లేవడానికి ఇష్టపడం. ఎలా తెలుసు అంటే అలారం పెట్టిన తర్వాత మళ్ళీ దాన్ని ఆపేసైనా పడుకుంటాం. కనుక ఆనందమయ అని చెప్పిన తర్వాత ఆనందభుక్ అన్నారు. ఆనందాన్ని అనుభవిస్తున్నాడు అక్కడ నిద్రలో. ఈ ఆత్మ ఏం చేస్తున్నది? ఆనందాన్ని అనుభవిస్తున్నది. ఏం శరీరం? ఆ శరీరం కారణ శరీరం. కారణ శరీరంలో ఆనందాన్ని అనుభవిస్తూ ఆనందమయుడై ఉన్నాడు అన్నాడు. అందుకనే నిద్ర లేచిన తర్వాత నేను రాత్రి నిద్రపోయినాను నాకేం తెలియలేదు అని చెప్పి దుఃఖంగా చెప్తామా ఆనందంగా చెప్తామా? బస్సులో కూడా నిద్రపోయినాను తెలుసా నీకు అని చెప్తాము. అది చెప్పేటప్పుడు ఏదో గొప్ప ఘనకార్యం చేసినట్లు. రైల్లో కూడా నిద్రపోయినాను, క్లాసులో కూడా చెప్పకూడదు. స్వామీజీ పరమార్థానంద స్వామి ఎప్పుడు ఒక జోక్ చెప్తుంటారు. ఒక ఆవిడ ఫస్ట్ టైం మాండుక్యం క్లాస్కి వచ్చిందట. మాండుక్యం క్లాస్కి వస్తే ఏం వినపడుతుంది? అదే ఒక స్టూడెంట్ వాళ్ళ రిలేటివ్ని ఒక ఆవిడని తీసుకొని వచ్చింది మాండుక్యం క్లాస్కి. వస్తే క్లాస్ అయిన తర్వాత స్వామీజీ చెత్త చెప్పిందట, స్వామీజీ చాలా కాలం తర్వాత మంచి నిద్ర పట్టింది స్వామీజీ, హాయిగా నిద్రపోయినాను చాలా కాలం తర్వాత. ఎందుకంటే మాండుక్య ఉపనిషత్తు అసలు అర్థమే కాదు, అదిలో ఫస్ట్ క్లాసుకి వస్తే ఏమవుతుంది? మంచి నిద్ర వస్తుంది. చాలా బాగుందండి అన్నదంటే క్లాసు పైగా చాలా బాగుందంటే మంచి నిద్ర పట్టింది అని అర్థం. కనుక నిద్రని అందరం ఆహ్వానిస్తాం, ఆస్వాదిస్తాం. కారణం ఏమిటంటే నిద్రలో రాగ ద్వేష కామ క్రోధాలు లేవు, సమస్యలు లేవు, ఇంటి ప్రాబ్లం లేదు, వాటర్ ప్రాబ్లం లేదు, ఎలక్ట్రిసిటీ ప్రాబ్లం లేదు. ఈ పళ్ళు నొప్పి కాలు నొప్పి నడుము నొప్పి అని ఉన్నా కూడా కాసి మర్చిపోతాం, అందుకని ఇంకా హాయి. పిల్లల సమస్యలు ఏమన్నా ఉన్నా కూడా అవి మర్చిపోతాం, ఇంకా హాయి. నిద్రలో అన్నీ మర్చిపోతాము కనుక హాయిగా ఉంటుంది. ఆనందభుక్ చేతో ముఖ అన్నారు. చేతో ముఖ అనేది ఒక టెక్నికల్ పదం. ముఖ అంటే ద్వారము అని అర్థం. చేత అంటే జాగ్రత్త స్వప్నములకు రావడానికి ఒక ద్వారం అన్నారు. ఇందాక చెప్పాను కదా, స్వప్నంలోకి వెళ్ళాలి అంటే మెలకువతో నేరుగా స్వప్నానికి వెళ్ళలేవు, నిద్ర ద్వారా వెళ్ళాలి. అదేవిధంగా స్వప్నంలో నుంచి మళ్ళీ మెలకువకి రావాలి అంటే నేరుగా రాకుండా నిద్ర ద్వారా రావాలి. కనుక ఆ కారణ శరీరానికి ఏం పేరు? చేతో ముఖ అన్నారు. జాగ్రత్త స్వప్నములకు ద్వారం అని అర్థం.
జాగ్రత్త నుంచి స్వప్నానికి వెళ్ళాలంటే నిద్ర ద్వారం, స్వప్నం నుంచి జాగ్రత్తకి రావాలంటే నిద్రయే ద్వారం. కనుక ఏం పేరు? చేతో ముఖ అన్నారు. ఇప్పుడు ఎన్ని శరీరాలు చూసామో చూసారా? స్థూల శరీరంలో ఉన్నప్పుడు, జాగ్రత్త అవస్థలో ఉన్నప్పుడు నాకు వైశ్వానరుడని పేరు, స్వప్నానికి వెళ్ళినప్పుడు నాకు తేజస్సుడని పేరు, సూక్ష్మ శరీరాన్ని అక్కడ నేను పొందుతాను. ఈ ఆత్మకి మొదటి పాదం, ప్రథమ పాదం జాగ్రత్త అవస్థ, వైశ్వానర విశ్వ లేక వైశ్వానర. ఈ ఆత్మకి మరొక పేరు తేజస, స్వప్నస్థానం నిద్రలో కలకనేటప్పుడు. అన్ని అంగాలు ఉన్నాయి కానీ స్వప్నంలో అవి పనిచేయు, వేరే అంగాలతో పనిచేస్తుంది. జాగ్రత్త అవస్థలో ఇవన్నీ బాహ్యంగా పనిచేస్తూ ఉంటాయి, కానీ నిద్రలో ఏమీ పనిచేయవు. పనిచేయవు అంటే అసలు నిజంగా పనిచేయకుండా పోతాయా? అట్లా అయితే నిద్రపోతామా మనం అసలు? ఒకవేళ నిద్రపోగానే చేతులు కాళ్ళు రేపు పొద్దున పనిచేయవు, ఈ కళ్ళు చూడవు, చెవులు వినవు అంటే ఎవరైనా నిద్రపోతారండి? మెలకుతో కూర్చున్నా అట్లాగే. స్వామీజీ జోక్ చెప్తారు, ఆ కారప్పొడిన కళ్ళల్లో వేసుకొని మెలకుతో కూర్చుంటాడట. నిద్ర రాకుండా ఉండడానికి కష్టపడతాడు అప్పుడు, ఎందుకంటే ఏమంటే పొద్దున్నే ఏమైపోతామో ఏమో అని. ఏమీ కాము కనుకనే అందరం హాయిగా నిద్రపోతున్నాం. పొద్దున్నే లేవగానే టిప్ టాప్గా కళ్ళు పనిచేస్తాయి, ముక్కు పనిచేస్తుంది, చెవులు పనిచేస్తాయి, చేతులు పనిచేస్తాయి, కాళ్ళు పనిచేస్తాయి, అన్నీ పనిచేస్తాయి. ఆహా, అందుకనే షూర్గా నైట్కి మళ్ళీ బెడ్ రెడీ అన్నారు, మళ్ళీ ఉదయాన్నే రెడీ అన్నారు. కనుక ఏం పేరు? నా పేరు చేతోముఖ ప్రాజ్ఞ. మూడో పేరు తృతీయ పాద. మూడో పాదం మొత్తం ఎన్ని పాదాలు? అండ్ రెండు పాదాలే కాదండి అనకండి, మనకు రెండు పాదాలే కదా, మన పాదాల గురించి చెప్పడం లేదు. ఆత్మకి నాలుగు పాదాలు, ఈ శరీరానికి రెండు పాదాలండి, రెండు కాళ్ళు. పాదం అంటే కాళ్ళు. శరీరానికి, స్థూల శరీరానికి రెండే కాళ్ళు, కానీ ఆత్మకి నాలుగు కాళ్ళు, కాళ్ళ లాంటి కాళ్ళు. ఓకే, పాదము అంటే భాగములు. మొదటి భాగం పేరు విశ్వ, రెండవ పాదం పేరు తేజస. కారణ శరీరంతో ఉన్నప్పుడు ఆత్మ, కారణ శరీరం సంబంధి అయినప్పుడు ప్రాజ్ఞ. ప్రాజ్ఞ అంటే ఏమిటి అంటే, వ్యష్టి దృష్టితో చూస్తే చాలా భిన్న అభిప్రాయాలు ఉన్నాయి ప్రాజ్ఞ గురించి. చాలామంది చెప్తారు, నేను కూడా ఎప్పుడైనా చెప్పుండొచ్చు ఇంతకుముందు, ప్రాజ్ఞ అంటే అజ్ఞుడు అని అర్థం. ఏమి తెలియదు కదండి నిద్రలో. ప్రకర్షేణ అజ్ఞ ప్రాజ్ఞ అంటాం, అది కాదట అసలు. నిద్రలో ఏమీ తెలియకుండా ఉండడం అజ్ఞుడుగా ఉండడం అనేది ప్రాజ్ఞ, ఏమీ తెలియకుండా ఉండడం ప్రాజ్ఞ అన్నారు శంకరాచార్యుల వారు. చెప్తారు, కామెంటరీ రాసేవాళ్ళు కూడా చెప్తారు, ప్రాజ్ఞ అంటే అది కాదు అర్థం. ఏమీ పని చేయకపోయినా సరే తెలుసుకునేవాడు ఒకడు ఉన్నాడు, ప్రకర్షేణ ఆసమంతాత్ జ్ఞాయతే ఇది ప్రాజ్ఞ అన్నాడు. చూడండి ఎంత కష్టమో ఒక్కొక్క పదం. అజ్ఞ అని చెప్తే ఏమి తెలియని వాడు, నిజమే కదండి. నిద్రలో ఏం తెలియదు కదా, అబ్బాయి తెలియదు, అమ్మాయి తెలియదు, ఇల్లు తెలియదు, కారు తెలియదు, శరీరం తెలియదు, అగ్నిండే కదా. వెంటనే ఇమీడియట్ మీనింగ్ మనం అనుకుంటాం అది, కానీ ఇంకా కొంచెం ఆలోచించి నిగూఢంగా చూస్తే నిద్రలో అన్నీ తెలుసుకోకపోతున్నప్పటికీ కూడా, ఇంద్రియాలు పనిచేయకపోతున్నప్పటికీ కూడా, నేను హాయిగా నిద్రిస్తున్నాను అనే విషయం కారణ శరీరం గ్రహిస్తున్నది. ఏమీ తెలియడం లేదు అనే విషయం కారణ శరీరం గ్రహిస్తున్నది అక్కడ. అందుకే మెలకు వచ్చిన తర్వాత నాకేమీ తెలియలేదు అని కూడా చెప్తున్నారు. ఏమీ తెలియలేదు అని తెలుసు ఎవరికండి? ఏమీ తెలియలేదు నాకు, నా కించిది అవేదిషం, నాకేమీ తెలియలేదు నిద్రలో, ఒళ్ళు మరిచి నిద్రపోయినాను అని చెప్తున్నవాడు సమ్ తెలుసుకున్నవాడే కదా. నాకు ఏమీ తెలియదని తెలుసు, ఐ నో దట్ ఐ డోంట్ నో ఎనీథింగ్, ఐ నో దట్ ఐ డోంట్ నో ఎనీథింగ్, నాకు తెలుసు నాకు ఏమీ తెలియదని నాకు తెలుసు.
ఎప్పుడు? క్లాసులో కాదండి, నిద్రలో.
క్లాసులో అయితే కష్టం, గురువుగారికి కష్టం. ఓకే, నిద్రలో నాకు ఏమీ తెలియదని నాకు తెలుసు, అది ప్రాజ్ఞ. ప్రకర్షేణ ఆసమంతాత్ ఏమీ తెలియడం లేదు అని తెలుసుకునేవాడు ఒకడు ఉన్నాడు కనుక ప్రాజ్ఞ అని పేరు. ఇది వ్యష్టి దృష్ట్యా. సమష్టి దృష్ట్యా చూస్తే ప్రాజ్ఞుడికే సర్వజ్ఞ అని పేరు. అన్ని శరీరాలలో కారణ శరీరుడిగా ఉండి తెలుసుకుంటున్నాడు కనుక ప్రాజ్ఞ అంటే సర్వజ్ఞ, అన్నీ తెలుసుకున్నవాడు. కారణ ఆత్మ, కారణ ఆత్మ పేరేమిటి? ప్రాజ్ఞ అంటే అంతర్యామి అని పేరు. సమష్టిలో ఉంటే అంతర్యామి. ఇప్పుడు రెండు రెండు పేర్లు తెలుసుకోవాలి మీరు, వ్యష్టి సమష్టి, మైక్రో మ్యాక్రో. ఒకటే ఆత్మ, ఏ ఆత్మ? బ్రహ్మ. బ్రహ్మకే ఆత్మని పేరు. ఈ ఆత్మకి మూడు స్థితులండి, మూడు పేర్లు. వ్యష్టి దృష్ట్యా మూడు పేర్లు, సమష్టి దృష్ట్యా మూడు పేర్లు. వ్యష్టి దృష్ట్యా, మైక్రో దృష్ట్యా, విశ్వ తైజస ప్రాజ్ఞ. విశ్వ అంటే ఏ అవస్థ? అంతలోనే మర్చిపోలేదు కదా, విశ్వుడికి ఏం అవస్థ? జాగ్రత్త అవస్థ. తైజసుడికి ఏం అవస్థలో ఉంటాడు? స్వప్నావస్థలో ఉంటాడు. తర్వాత ప్రాజ్ఞుడు ఏ అవస్థలో ఉంటాడు? ఆత్మ కారణ శరీర అవస్థలో ఉంటారు, సుషుప్తి అవస్థలో ఉంటాడు. స్థూల శరీర, సూక్ష్మ శరీర, కారణ శరీర, జాగ్రత్త, స్వప్న, సుషుప్తి, విశ్వ తైజస ప్రాజ్ఞ. అదేవిధంగా సమష్టిలో కూడా మూడు పేర్లు. అదే ఆత్మకి టోటల్గా ఆలోచిస్తే మూడు పేర్లు. మళ్ళీ ఇక్కడ విశ్వ అయితే ఇక్కడ విరాట్. వ్యష్టిలో విశ్వ అయితే సమష్టిలో ఆత్మకి ఏం పేరు? విరాట్. ఎందుకంటే సమష్టి సమష్టి అంటారు. మనందరి శరీరాలు కనిపిస్తే సమష్టే కదా. ఒంటరిగా ఉంటే ఒంటిగట్ట అంటారు చూసారా, ఒంటరిగా ఉంటే వాడికి విశ్వుడు అని పేరు. అన్ని శరీరాలు కలిపితే విరాట్ అని పేరు. జంతువులు, పక్షులు, క్రిమి కీటకాలు, అన్ని శరీరాలు అన్నీ ఒకచోట చేరిస్తే విరాట్. సో విశ్వ విరాట్. తేజస్సుడికి సమష్టిలో పేరు హిరణ్య గర్భ. ప్రాజ్ఞుడికి వ్యష్టిలో పేరు, సమష్టిలో ఈశ్వర అంతర్యామి ఈశ్వర. ఇక్కడ మూడు పేర్లు, ఇక్కడ మూడు పేర్లు. ఈ మూడు మూడు ఆరు పేర్లు. ఆరు పేర్లు ఎవరికి? ఇప్పుడు నీరుందండి, జలం, వాటర్. నీటికి సముద్రం అన్నాం, ఓషన్ అన్నారు. సముద్రం అనే వస్తువు ఒకటి ఉన్నదే, ఓషన్, సముద్రం అనే ఒక వస్తువు ఉన్నదా? ఓషన్ అంటే ఏమిటండి? నీరు, జలం. జలమే ఓషన్ అని పేరు. దానికి ఏం పేరు? అల అని పేరు పెడతాం. అల అనేటువంటి వస్తువు ఒకటి ఉన్నదే, అలలో ఏమున్నది? నీరు. ఓషన్లో ఏమున్నది? అలలో ఉన్నది నీరే, ఓషన్లో ఉన్నది నీరే. కానీ రెండు పేర్లు ఎందుకంటే అది పెద్దది, ఇది చిన్నది అన్నాను కదా. అదేవిధంగా ఓషన్ అన్నా అల అన్నా కూడా వాటి యొక్క తత్వం ఏమిటి? నీరు. అదేవిధంగా ఓషన్ పేరు సమ్ ఆ స్థలంలో ఈశ్వరుణ్ణి తీసుకోండి, అంతర్యామి ఈశ్వర. అదేవిధంగా అల ప్లేసులో ప్రాజ్ఞుణ్ణి తీసుకోవాలి. ప్రాజ్ఞుడన్నా ఈశ్వరుడన్నా ఎవరికి రెండు పేర్లు? ఆత్మకే. నీటికి ఓషన్, సముద్రం అని అలని రెండు పేర్లు ఎలాగైతే పెట్టామో నీటికి, ఆత్మకి కూడా రెండు పేర్లు. ఏమిటవి? ఈశ్వర ప్రాజ్ఞ, ప్రాజ్ఞ ఈశ్వర, తైజస హిరణ్య గర్భ, విశ్వ విరాట్. అర్థమైందా? ఇది అర్థమైతేనే మాండుక్య ఉపనిషత్తు అర్థం అవుతుంది తర్వాత అంతా కూడా. ఇలా చెప్పిన తర్వాత ఈ మూడు పేర్లు, ఈ మూడు పేర్లు కూడా వ్యష్టి సమష్టి, వ్యష్టి భోక్త అనుభవించేవాడు, సమష్టి భోగ్యం అనుభవింపబడే అనుభవించబడే వస్తువు. అర్థమైందా? ఈ ఆత్మే సమష్టిగా ఉంటూ అనుభవిస్తూ ఉంటే భోగ్యంగా, దీనికి సమష్టి అని పేరు, భోగ్యానికి సమష్టి అని పేరు, వ్యష్టికి భోక్త అని పేరు, అనుభవించేవాడు. కనుక భోగ్య ప్రపంచం, ప్రపంచం భోగ్యం, నేను భోక్త, సబ్జెక్ట్ అది ఆబ్జెక్ట్, భోక్త భోగ్య ప్రపంచ. ఇంకొక పరమసత్యం చెప్తాను, భయపడకండి. ఆత్మకే ఈశ్వరుడని పేరు, ఆత్మకే జీవుడని పేరు, వ్యష్టి సమష్టి. ఈశ్వరుడు జీవుణ్ణి సృష్టించాలి, అర్థమైందా? ఈశ్వరుడు జీవులను సృష్టించలేదు. జీవుడే, ఆత్మే ఈశ్వరుని సృష్టించాడు. ఆత్మ అంటే ఎవరు? నేనే, ఆత్మస్వరూపమునైన నేనే రెండు పేర్లుగా కనపడుతున్నాను. ఈశ్వరుడిగా కనపడుతున్నాను, కారణ శరీరంలో ప్రాజ్ఞుడిగాను ఉన్నాను. ఆత్మనైన నేనే హిరణ్య గర్భుడిగా తైజస్వుడిగా, ఆత్మనైన నేనే వైశ్వానరుడిగా విశ్వః, ఈ శరీరంలోనూ ఉన్నాను, అన్ని శరీరాల్లోనూ ఉన్నాను. ఇప్పుడు ఎక్కడుందో తెలుసా ఆత్మ? ఆత్మ ఎక్కడుంది? ఇక్కడ ఉందంటారా? లోపల ఉందంటారా? ఆత్మ అంతటా ఉందంటాం, లోపల ఉందంటాం, కానీ నేనే ఆత్మనని చెప్పి చెప్పడం లేదే. ఇంకా చెప్పడానికి కొంత టైం పడుతుంది, పర్వాలేదు, అర్థం చేసుకోండి, ఇప్పుడు తర్వాత చెప్తారు. ఆత్మనైన నేనే విశ్వుడిగా తేజస్సుడిగా ప్రాజ్ఞుడిగా ఈ శరీరంలో వ్యక్తమవుతున్నాను. ఆత్మనైన నేనే విరాట్గా హిరణ్య గర్భుడిగా ఈశ్వరుడిగా సమష్టిలో వ్యక్తమవుతున్నాను. కనుక కపాలేశ్వర స్వామిలో ఉన్నటువంటి ఆత్మస్వరూపము నేనే, పార్థసారథిగా ఉన్నటువంటి ఆ స్వామి ఈశ్వరుడిలో ఉన్న ఆత్మను నేనే. కనుక ఈశ్వరుడు అనేవాడు ఆత్మ కంటే వేరుగా లేడు. ఇవన్నీ మనకు అర్థం కావని చెప్పి ముందు ఈశ్వరుణ్ణి ఒకడిని పెట్టి ఉపాయ సోవతారాయ అనేక ఉపాయాలు చెప్పి మనకు అర్థం కావడానికి జన్మ జన్మల జన్మల సంస్కారం వస్తే కానీ ఆత్మ ఒక్కటే అని తెలుస్తుంది. కానీ మనం ఎట్లా ఉన్నాం ఇప్పుడు? ఈ శరీరాన్ని నేనే అనుకుంటూ, మనస్సు నేనే అనుకుంటూ, అజ్ఞానంలో ఉండి సమస్యలతో బాధపడుతూ దిగులు చింత అన్నిటితో ఉన్నాం మనం. శాస్త్రం చెబుతుంది అది అవసరమా? ఓషన్ అంటుంది అలా అంటుంది, అలా అంటుంది. ఓషన్ చాలా పెద్దది, నేను చిన్నదాన్ని అంటుంది. అలా అలా ఏమంటుంది? నేను చిన్నదాన్ని, కాసేపే ఉంటాను నేను, మళ్ళీ చచ్చిపోతాను నేను, అలా అంటుంది. కొద్ది క్షణాలే కదా నేను ఉండేది, మళ్ళీ పోతాను అని దిగులు పడుతోంది. కానీ ఆ ఓషన్ చూడు ఎంత పెద్దదో. ఇప్పుడు అలాకి ఎటువంటి జ్ఞానం రావాలి మీరు చెప్పండి? అలాకి ఎటువంటి జ్ఞానం రావాలి? నేను చిన్నదాన్నైనా పెద్దదాన్నైనా, కాసేపు ఉన్నా ఎక్కువసేపు ఉన్నా కూడా, ఈ రూపంలో ఉన్నా కూడా, నేను ఎవరిని? నీటినే. నీటి తత్వాన్ని నేను పోగొట్టుకోగలను? పెద్ద అలగా ఉన్నా, చిన్న అలగా ఉన్నా, కాసేపు ఉన్నా, ఎక్కువసేపు ఉన్నా, ఎక్కడ ఉన్నా, ఏ దేశంలో ఉన్నా, అరేబియన్ సీలో ఉన్నా, లేకపోతే బే ఆఫ్ బెంగాల్ దగ్గర ఉన్నప్పటికీ కూడా, అలనైన నా తత్వం, నిజమైన తత్వం ఏమిటి? నీరే. ఇది బాగా అర్థమైంది కదా, ఇది అర్థమైందా? అలాగే ఈ శరీరం అనే అలలో, ఈ శరీరం అనే అలలో నా తత్వం ఏమిటి? నీటి తత్వం అనకండి, అలలో నీరు. ఈ శరీరం అనే అలలో నా తత్వం ఏమిటి? ఆత్మతత్వం. ఆత్మ సత్యమా, శరీరం సత్యమా, నీరు సత్యమా, అల సత్యమా? నీరు సత్యం. సముద్రం సత్యమా, నీరు సత్యమా? నీరే సత్యం. శరీరం అనే అల సత్యమా, ఆత్మ సత్యమా? అంటే ఆత్మే సత్యం. ఈశ్వరుడు సత్యమా, ఆత్మ సత్యమా?
అప్పుడు ఈశ్వరుడు ఏమిటి? రాముడు, కృష్ణుడు, శివుడు, దేవి, అయ్యప్ప, గురువాయూరప్ప వీళ్ళందరూ ఎవరంటే ఆత్మే. ఎన్ని ఆత్మలు ఉన్నాయండి? ఎన్ని నీళ్లున్నాయి? ఎన్ని అలలో ఉండొచ్చు? సముద్రాలు కూడా అక్కడ ఇక్కడ పెద్ద పెద్దగా పేర్లుగా పెట్టుకో ఉండొచ్చు, కానీ ఎన్ని నీళ్లు ఉన్నాయి చెప్పండి మీరు? ఒక్కటే నీరు, నీరు ఒక్కటే. అదేవిధంగా ఆత్మ ఒక్కటే. ఇది ఒక వారం అంతా గుర్తుపెట్టుకోవాలి మీరు. మళ్ళీ వచ్చే వారానికి ఫ్రెష్గా రాకూడదు, ఈ మొత్తాన్ని తలుచుకొని రావాలి. కనుక ఇప్పుడు నేను ఎవరినంటే ఆత్మని అనేక శరీరాలుగా అనేక రూపాల్లో వ్యక్తమవుతున్నాను, ఈశ్వరుడిగా కూడా వ్యక్తమవుతున్నాను. ఆత్మస్వరూపమైన నేనే. ఆత్మ కాకుండా ఈశ్వరుడు అనేవాడు లేడు. అజ్ఞానుల కోసం, వేదాంతం చదవని వాళ్ళ కోసం, పుణ్యం చేసుకొని వాళ్ళ కోసం ఆ ఈశ్వరుడు అనేవాడు కావాలి, పూజ కావాలి వాళ్ళకి, జపం కావాలి. అలా చెయ్యగా 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 వాళ్ళు ఈశ్వరుడు వారి తత్వమే అని తెలుసుకుంటారు. ఇదే జీవాత్మ పరమాత్మ ఐక్యం. అలా సముద్రం ఐక్యం అయిందా లేదా? అలా నీరు సముద్రము నీరు, ఇదే ఐక్యం. ఐక్యమేనా కాదా జ్ఞానం? అదేవిధంగా విశ్వ విరాట్ ఐక్యం, తైజస హిరణ్య గర్భ ఐక్యం, ప్రాజ్ఞ ఈశ్వర ఐక్యం. ఐక్యం అంటే చిన్న చిన్నగా కలవడమా? ఇవి వేరు కాదు అని తెలుసుకోవడమే కలవడం, ఒకటి కావడం. ఇవి వేరు కాదు అని జ్ఞానాన్ని పొందడమే ఐక్యం. అసలు వేరే ఉంటే కదండి, ఉన్నది ఒక ఆత్మ కదా. జీవాత్మ పరమాత్మ ఇరండర్ కలందార్, సంస్కృతం తమిళంలో చెప్తారు ఇరండర్ కలందార్. జీవాత్మ చిన్న చిన్నగా పోయి పరమాత్మలో చేరాడు. సినిమాలో చూపిస్తాడు కదా, ఈయన చనిపోగానే ఆ దీపం మ్యూజిక్ వెనకాల బ్యాక్గ్రౌండ్ ఆ లైట్ చిన్నగా వెళ్ళి 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 అప్పుడు డాల్న డోర్స్ తెరుచుకుంటాయి తలుపులు, ఆ దేవాలయ తలుపులు తెరుచుకోగానే అదొక మ్యూజిక్. ఇక్కడేం మ్యూజిక్ లేదు వేయడానికి. తెరుచుకోగానే అప్పుడేమవుతుంది, ఈ జ్యోతి చిన్నగా వెళ్ళి ఆ శివలింగంలో కలిసిపోతే అప్పుడే ఇట్ట కూర్చుంటాడు భక్తుడు. ఇవన్నీ ఎవరికి తెలుసా? చిన్నపిల్లలకి చెప్పే కథలు ఇవి. మీరు చిన్నపిల్లలా పెద్దవాళ్ళ? కనుక మానసిక పరిపక్వత ఉన్నవాళ్ళకి ఈ విషయాలన్నీ, అజ్ఞానులు మానసిక పరిపక్వత లేని వాళ్ళకి అర్థం కాదు. అందుకని ఉపనిషత్తు ఒక్కొక్కటిగా చదువుకుంటూ భగవద్గీత చదువుకుంటూ వచ్చి మనం అది గ్రహించగలిగిన స్థితిలో వచ్చినప్పుడే మనకు సుఖం శాంతి. అంతేకాని నేను ఒక జీవుణ్ణి, నేను పాపం చేశాను, నా కర్మలున్నాయి, ఆ భగవంతుడు నన్ను శిక్షిస్తున్నాడు, నన్ను ఆయన పరీక్ష పెడుతున్నాడు, ఎవరండి? భగవంతుడు పరీక్ష పెట్టడానికే వచ్చాడు నిన్ను. ఆయన ఎగ్జామినర్, పరీక్ష పెడుతున్నాడంటే ఆయన ఎగ్జామినర్. నేనేమో స్టూడెంట్ని, ఎగ్జామ్ రాస్తున్నాను. అందుకని దుఃఖం పోదు. మనిషికి దుఃఖానికి కారణం ఏమిటో తెలిసిందా ఇప్పుడు? ఈ అజ్ఞానమే. ఈ యొక్క ఈశ్వరుడు నా ఆత్మతత్వమే, ఈ శరీరంలో ఉన్న నేను ప్రాగ్రుణ్ణి, కారణ సూక్ష్మ స్థూల శరీరాల్లో ఉన్నా నేను అంతటా ఉన్నాను. ఇక్కడ మన నేను అనగానే మనం ఏమనుకుంటున్నాం? ఈ శరీరాన్ని పట్టుకొని వేళ్లాడుతున్నాం. కనుక ఈ శరీర అభిమానం దాటిపోవాలి, మన అభిమానం దాటిపోవాలి. నేను, నాది, కుల, గోత్ర, ఈ వర్ణాలు ఇవన్నీ దాటిపోవాలి. నేను నిద్రలో ఏం జ్ఞాపకం లేదు కదా, అందుకని ఎప్పుడు నిద్రపోతాను అనకండి. నిద్రలో ఏమి జ్ఞాపకం ఉండదు. కనుక నిద్రలో జ్ఞాపకం ఉండనట్లుగానే ఆత్మస్వరూపంలో ఉన్నావు నువ్వు అప్పుడు. అదేవిధంగా మెలకువతోనే ఉండి నేను ఆత్మస్వరూపుడు పుణ్యి అని అనుకుంటే ఏ భేదాలు ఉండవు. భేదాలు లేని చోట దుఃఖం ఉండదు, భేదం ఉంటే దుఃఖం ఉంటుంది. అంతా ఆత్మస్వరూపమే అన్న చోట దుఃఖం లేదు. ఇప్పుడు మీరు ఆత్మ అనే జ్ఞానం మీరు మర్చిపోయినారంటే దుఃఖం మొలకెత్తుతుంది. లేదు, నేను ఈ శరీరాన్ని కాదు, నేను అన్ని శరీరాల్లో ఉన్నాను, నాకు ఎటువంటి భేద బుద్ధి లేదు, అత్తగారు మామగారు కోడలు కూతురు కొడుకు అనే భేద దృష్టి లేదు నాకు. శరీరాలు వేరవచ్చు కానీ అన్నింటిలోనూ నేనే ఉన్నాను అని అనుకున్నప్పుడు దుఃఖం ఉండదు. కనుక దుఃఖం ఎక్కడ ఉంది చెప్పండి? ఇప్పుడు మనలో ఉంది. మన మనస్సు అజ్ఞానంలో ఉన్నంతసేపు దుఃఖం ఉంటుంది. మనం అజ్ఞానం నుంచి బయటపడితే దుఃఖం పోతుంది. అందుకే ఉపనిషత్తు చదవడం. తర్వాత చూస్తాం.
పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్చతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతిః. హరిః ఓం. శ్రీ గురుభ్యో నమః. హరిః ఓం.